426 నుండి 431. బ్రహ్మాకార తయా
సదాస్తిత
సదాస్థితతయా.
బ్రహ్మాకారతయా సదాస్థితతయా నిర్ముక్త
బాహ్యార్థధి
నిర్ముక్త బాహ్యార్థధి
అన్యావేదిత భోగ్య భోగ కలనో
అన్యావేదిత భోగ్య భోగ కలనో
నిద్రాళువద్బాలవత్
నిద్రాళువద్బాలవత్
స్వప్నాలోకిత లోకవద్ జగదిదం
స్వప్నాలోకిత లోకవద్ జగదిదం
పశ్యన్ క్వచిల్ లబ్ధది
పశ్యన్ క్వచిల్ లబ్ధది
ఆస్తే కశ్చిదనంత పుణ్యఫలభుక్
ఆస్తే కశ్చిదనంత పుణ్యఫలభుగు
ధన్యస్సమాన్యో భువి
ధన్యస్సమాన్యో భువి
ఇతః ప్రజ్ఞోయతిరయం
ఇతప్రజ్ఞోయతిరయం
యస్సదానందమశ్నుతే
యస్సదానందమశ్నుతే
బ్రహ్మణ్యేన విలీనాత్మా
బ్రహ్మణ్యేవ విలీనాత్మా
నిర్వికారో వినిష్క్రియః
నిర్వికారో వినిష్క్రియః
బ్రహ్మాత్మనో శోధితయో
బ్రహ్మాత్మనో శోధితయో
ఏకభావావగాహిని
ఏకభావావగాహిని
నిర్వికల్పా చ చిన్మాత్రా
నిర్వికల్పా చ చిన్మాత్రా
వృత్తిప్రజ్ఞేతి కథ్యతే
వృత్తిర్ప్రజ్ఞేతి కథ్యతే
సుస్థితాసౌ భవేద్యస్య
సుస్థితాసౌ భవేద్యస్య
ప్రజ్ఞస్య ఉచ్యతే
స్థితప్రజ్ఞస్స ఉచ్యతే
సా సర్వదా భవేద్యస్య
సా సర్వదా భవేద్యస్య
సజీవన్మోక్తయిష్యతే
సజీవన్ముక్త ఇష్యతే
యస్య స్థితా భవేత్ ప్రజ్ఞా
యస్య స్థితా భవేత్ ప్రజ్ఞా
తస్యానందో నిరంతరః
తస్యానందో నిరంతరః
ప్రపంచో విస్తృతప్రాయః
ప్రపంచో విస్మృతప్రాయః
సజీవన్ముక్త ఇష్యతే
సజీవన్ముక్త ఇష్యతే
లీనధీరపి జాగర్తి
లీనధీరపి జాగర్తి
యో జాగ్రద్ధర్మవర్జితః
యో జాగ్రద్ధర్మవర్జితః
బోధో నిర్వాసనో యస్య
బోధో నిర్వాసనో యస్య
సజీవన్ముక్త ఇష్యతే
సజీవన్ముక్త ఇష్యతే
శాంత సంసార కలనః
శాంత సంసార కలనః
కళావానపి నిష్కళః
కలావానపి నిష్కళః
యస్య చిత్తం వినిశ్చింతం
యస్య చిత్తం వినిశ్చింతం
సజీవన్ముక్త ఇష్యతే
సజీవన్ముక్త ఇష్యతే
మేలుకొని ఉన్నప్పటికీ మేలుకున్న వాడు చేసేటువంటి కర్మల్ని చేయని వాడే జీవన్ముక్తుడు. మేలుకున్నటువంటి వాళ్ళు ఏవేవో కోరికలతో కర్మలు చేస్తారు, ఎవరితోటో మాట్లాడతారు, ఏవేవో వింటారు, ఏవేవో చూస్తారు, ఏవో తాకుతారు, పట్టుకుంటారు, అనుభవిస్తారు. ఇలా అన్ని జరుగుతూ ఉంటాయి. జీవన్ముక్తుడు మేలుకున్నప్పటికీ ఇవి ఏవి చేయడు. అతడికి మనస్సు నిద్రపోద్ది. మనకి గాఢ నిద్రలో ఎట్లా మనస్సు నిద్రపోద్దో అలాగనే అతడికి నిద్రపోద్ది. జాగ్రత్త అవస్థలో మనసు పనిచేస్తూ ఉంటుంది. స్వప్నావస్థలో కూడా అక్కడొక మనస్సు సృష్టించబడి పనిచేస్తుంటుంది. కానీ గాఢ నిద్రలో ఈ మనస్సు పనిచేయదు. బ్రహ్మములో నిలిచినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు, శుద్ధమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు ఎలాంటి కోరికలు, సంకల్ప వికల్పాలు లేనటువంటి వాడే జీవన్ముక్తుడు అన్నారు. సామాన్య మానవుడికి జీవన్ముక్తుడికి పూర్తి వ్యతిరేకం. ఇతడు ఏం చేస్తాడో అతడు అది చెయ్యడు, అతడు ఎట్లా ఉంటాడో ఇతడు అట్లా ఉండడు. ఇక జీవన్ముక్తుడు సంసార చింతన శాంతించినటువంటి వాడు. సంసార చింతన అంటే మనకి తల్లి, తండ్రి, భార్య, భర్త, బిడ్డలు, బంధువులు, మిత్రులు ఇలా ఎంతమందో ఉంటారు. వీళ్ళందరికీ సంబంధించి ఏవో కొన్ని బాధ్యతలు ఉంటాయి మనకి. ఆ బాధ్యతలను నెరవేర్చాల అంటే సంసార చింతన ఉంటుంది. కానీ జీవన్ముక్తుడికి సంసార చింతన లేదు, ఎవరితో ఏ సంబంధం లేదు, అందరి పట్ల సామాన్యుడు బాధ్యతలు నిర్వర్తించినట్లుగా నిర్వర్తించేవాడు కాదు. ఇవన్నీ శాంతించినటువంటి వాడు అంటే వారి వారి పట్ల బాధ్యతలు నెరవేర్చకుండా ఏమీ పట్టకుండా వదిలిపెడతాడా? ఆహా, వదిలిపెడతాడంటే ఆ దేహం వదిలిపెట్టదు, కానీ అతడు మాత్రం వదిలిపెడతాడు. అంటే అతడేమో ఆత్మ, పరమాత్మ, అతడికి ఏం పట్టవు. కానీ దేహం ఏదైతే ఉందో దాని వాసనల ప్రకారం, ఇంకా సమిష్టి వాసనల ప్రకారం కూడా పనులు చేస్తూ ఉంటుంది. కనుక ఏమంటే తప్పు కదా, భర్త పట్ల, భార్య పట్ల, తల్లిదండ్రుల పట్ల, పిల్లల పట్ల ప్రవర్తించాల్సినటువంటి విధంగా ప్రవర్తించకపోతే వాళ్ళకి తప్పు కదా అంటే, వాళ్ళు మాత్రం మేము ప్రవర్తిస్తున్నామని అనుకోరు జీవన్ముక్తుడు. వాడి దేహం మాత్రం అట్లా ప్రవర్తిస్తుంది, అది దేహానికి సంబంధంగా నాకేం సంబంధం లేదు అనే భావనలో ఉంటాడు. పైకి చెప్పడు, పైకి చెప్తే ఇంట్లో వాళ్ళు కొడతారు. అందుకని పైకి చెప్పడు, తాను మాత్రం కేవలం ఆత్మగా, పరమాత్మగా అలా ఉండి పోతాడు. అన్ని ప్రారంభం ప్రకారం అయ్యే జరిగిపోతాయి అనేటువంటి ధైర్యం, విశ్వాసం ఉన్నటువంటి వాడు. ఇక అతనికి ఆకలి దప్పికలు ఉండవా అంటే, మరి అతడు ఎవరిని నాకు ఆకలిగా ఉంది ఏదైనా పెట్టండి అని అడగడు. మరి ఎలా ఉంటాడండి ఆకలి దప్పికలు ఉండవా అంటే, దేహానికి ఆకలి దప్పికలు ఉంటాయి కానీ ఆయనకి ఆకలి దప్పికలు ఉండవు, పరమాత్మకి ఆకలి దప్పికలు ఉండవు. మనం పూజలు చేసి చక్కగా ప్రసాదాలు తయారు చేసి పెడుతున్నాము, దద్దోజనాలు, చక్కెర పొంగళ్ళు, పులిహారలు పెడుతున్నాం కదండి, అవన్నీ తింటాడేమనుకుంటే ఆయన ఏం తింటాడో మనకు తెలుసు కదా, ఆయనకి చూపించడం మనం తింటాం. కాబట్టి అది కూడా ఏమి లేదు, ఆయన ఏమి తినడు, పరమాత్మకి ఆకలి లేదు కాబట్టి ఈయనకు కూడా ఆకలి లేదు. కానీ ప్రారంభానుసారంగా ఆ దేహ పోషణకి ఎవరో ఒకరు ఏదో ఒకటి తెచ్చిస్తే నిర్లిప్తంగా స్వీకరిస్తాడు. ఆపగా ఆహా వచ్చింది కదా అని చెప్పి తీసుకోడు నిర్లిప్తంగా. రాకపోతే ఎట్నో, వస్తే ఎట్నో, రెండు ఒక్కటే, ఆ ప్రకారంగా ఉంటాడు. ఇక అవయవాలు కూడా ఆయనకి లేవంటున్నారు, పూర్తిగా లేవాలి. ఆ అవయవాలు ఉన్నా ఆయనకి లేనట్టే అని. అంటే ఆత్మానుభూతి పొందినటువంటి వాడికి దేహం ఉంటుంది. దేహం ఉంటే తలకాయ ఉంటుంది, కళ్ళు ఉంటాయి, ముక్కు ఉంటాయి, చెవులు ఉంటాయి, నోరు ఉంటుంది, కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మరి ఆయనకు ఉండవండి అని ఎందుకు అంటున్నారు? కళ్ళున్నా చూడడు, చెవులున్నా వినడు, ముక్కున్నా వాసన చూడడు, నాలుకున్నా రుచి చూడడు. చూడకుండా ఉంటాడండి, కళ్ళుంటే చూడకుండా ఉంటాడు. ఇట్లంటే అన్ని కనపడుతుంటాయి కదా, ఆయనకి కనపడవు, ఈ దేహానికి కనపడుతుంది. ఈ దేహం ఆ కనపడ్డటువంటి వాటిని చూసి ఆహా ఓహో అనుకుంటుంది, ఆయనేమనుకోడు, నిర్లిప్తంగా ఉంటాడు. కనుక చేసినా చేయని వాడు, చూసినా చూడని వాడు, మాట్లాడినా మాట్లాడని వాడు, పోట్లాడినా పోట్లాడని వాడు, అసలు ఈ దేహాదులతో ఆయనకి ఏ సంబంధం కూడా ఉండదు. కనుక ఆయన ఆయనకు అసలు ఆ దృష్టి ఉండదు, ఆ భావన ఉండదు, ఆ ఆలోచన ఉండదు. ఇక ఆయన చిత్తం ఎలాంటి చింతలు లేకుండా ఉంటుంది. మన చిత్తం చింతలతోటే ఉంటుంది. ఎప్పుడు ఏదో కావాలనుకోవటం, ఎప్పుడు ఏదో పనులు చేయటం, వస్తే ఆనందించటం, రాకపోతే దుఃఖించటం, ఇది మన పని. అందువల్ల చిత్తంలో చింతలు ఉంటాయి మనకి, ఆయనకి ఏ చింతలు లేవు. ఎందుకంటే ఏదో కావాలని ఆయన అనుకోలా, అందుకోసం కర్మలు చేయలా, కనుక కర్మఫలాలు ఆయనకు అందవు, సుఖ దుఃఖాలు ఆయనకు ఉండవు. ఈ ప్రకారంగా మనసు పూర్తిగా ఆత్మాకారంగా మారిపోయినటువంటి వాడు గనక మనసుకు సంబంధించినటువంటి సుఖ దుఃఖాలు కానీ, బాధలు కానీ, వ్యధలు కానీ ఆయనకి లేవు. ఎందుకంటే మనస్సుకి ఆవలున్నాడు. మనస్సుతో ఉంటే ఇవన్నీ మనకే, మనసుతో లేకపోతే అవన్నీ మనకే సంబంధం లేదు. అలా ఉంటాడు జీవన్ముక్తుడైనటువంటి వాడు. ఇక అతడు దేహం పట్ల ఎలా ఉంటాడు అనేటువంటి విషయాన్ని 432 శ్లోకంలో చెప్తున్నారు. 432 చూడండి, దేహం పట్ల జీవన్ముక్తుడి యొక్క వ్యవహారం ఎలా ఉంటుంది అనేది. వర్తమానేపి దేహేస్మిన్,
వర్తమానేపి దేహేస్మిన్
ఛాయా వదను వర్తిని,
ఛాయా వదను వర్తిని
అహం తా మమత భావో,
అహం తా మమత భావో
జీవన్ముక్తస్య లక్షణం,
జీవన్ముక్తస్య లక్షణం
వర్తమానేపి దేహేస్మిన్,
వర్తమానేపి దేహేస్మిన్
ఛాయా వదను వర్తిని,
ఛాయా వదను వర్తిని
అహం తా మమత భావో,
అహం తా మమత భావో
జీవన్ముక్తస్య లక్షణం,
జీవన్ముక్తస్య లక్షణం.
వర్తమానే ఛాయావత్ అనువర్తిని. వర్తమానే వర్తమానంలో అంటే ప్రస్తుత కాలంలో ఛాయావత్ అనువర్తిని, తనను నీడలాగా వెంబడించేటువంటి. మననేమో నీడ వెంబడిస్తుంది, ఆయనేమో ఈ దేహం నీడలాగా వెంబడిస్తుంది. మనకేమో మన నీడ ఎలా చూస్తామో నీడని, ఆయన దేహాన్ని అట్లా నీడలాగా చూస్తాడు. అందుకని వర్తమానంలో తనని నీడలాగా వెంబడించేటువంటి, అస్మిన్ దేహే అపి, ఈ దేహంలో కూడా అహంతా మమతా భావ, అహంకారము మమకారము, నేను నాది అనేటువంటి భావాలు లేకపోవటమే జీవన్ముక్తస్య లక్షణం, జీవన్ముక్తుడి యొక్క లక్షణం. కాబట్టి దేహాన్ని నీడలాగా భావిస్తాడు. నీడకి ఎంత విలువ ఉందో ఆయన దృష్టిలో దేహానికి కూడా అంతే విలువ. అటువంటి దేహంలో కూడా అహంకారము లేదు, మమకారము లేదు. అహంకారం అంటే నేను, మమకారం అంటే నాది. మనం ప్రతిదానికి నేను నేను అంటాం. అలాగనే మన వస్తువులు కనుకైతే నాది, నా ఇల్లు, నా పొలం, నా స్థలం, నా భార్య, నా భర్త, నా బిడ్డలు, నా బంధువులు, నా మిత్రులు, అతడు ఎవరనుకున్నారండి, నా స్నేహితుడండి, నా నా నా. ఇదే మమకారం. ఈ రెండు కూడా లేకుండా ఉండటమే జీవన్ముక్తుడి యొక్క లక్షణం అంటున్నారు ఇక్కడ. జీవన్ముక్తుడు మనలాగే పంచభూతాలతో కూడినటువంటి శరీరంతో పుట్టినటువంటి వాడే, పరిమితమైనటువంటి శరీరంతో ఉన్నటువంటి వాడే, మనలాగే అన్ని పనులు చేసిన వాడే. దాంట్లో కొన్ని మంచి పనులు ఉండొచ్చు, చెడ్డ పనులు ఉండొచ్చు. మనలాగే చదువుకుంటే చదువుకున్నాడు, చదువుకోకపోతే ఏదో పని చేసుకున్నాడు, ఏదో ఉద్యోగం చేశాడు, లేకపోతే ఇంకేదో వృత్తి చేశాడు, ఇలా పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, ఇలా ఉన్నటువంటి వాడే అతడు కూడా. కానీ పూర్వజన్మ సుకృతం కారణంగా, ఆ పూర్వజన్మ సుకృతం వాసనా రూపంలో అతన్ని ప్రోత్సహిస్తే నాకు సద్గురువు కావాలి అని తప్పించి, ఆ సద్గురువు కోసం ప్రయత్నించి కొంతమందిని ఆశ్రయించి వాళ్ళు సరైనటువంటి వాళ్ళు కాదని మళ్ళీ తిరస్కరించి చివరికి ఎక్కడో ఒక చోట ఓ సద్గురువుని ఆశ్రయించినటువంటి వాడు, ఆయన ద్వారా ఈ వేదాంతం అంతా నేర్చుకొని, ఈ ఉపనిషత్తుల జ్ఞానాన్ని నేర్చుకొని సాధన చేసి చివరికి మోక్షాన్ని పొందాడు. మరి అతనికి దేహం ఉన్నది అనేది మన దృష్టి. జీవన్ముక్తి అయినటువంటి వాడికి దేహం ఉన్నదని ఆయన అనుకోడు. అందుకే ఒక ఉదాహరణ చెప్పాం, విరాట నగరంలో అర్జునుడిని బృహన్నలా బృహన్నలా అని పిలిచారు, పేడి పేడి అని అనుకున్నారు, మగా కాదు ఆడా కాదు అని అనుకున్నారు, చూసిన వాళ్ళందరూ అనుకున్నారు. మరి ఆయన కూడా అనుకున్నాడా? ఆయన అనుకోలే. జీవన్ముక్తుడు కూడా అంతే. జీవన్ముక్తుడి గురించి మనం ఏమనుకుంటామంటే ఆయనకి దేహం ఉంది, ఆయన అన్ని పనులు చేస్తున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు, ఆయనకి మనకి తేడా ఏముంది అని అనుకుంటాం. కానీ ఆయనకి మాత్రమే తెలుసు, దేహం ఉన్నప్పుడు ఉన్నప్పటికీ కూడా దేహంతో సంబంధం లేదు, మనసు ఉన్నప్పటికీ మనసుతో సంబంధం లేదు, బుద్ధి ఉన్నప్పటికీ బుద్ధితో సంబంధం లేదు, ప్రాణాలు ఉన్నప్పటికీ ప్రాణాలతో సంబంధం లేదు, నా వారు అనేటువంటి వాళ్ళు ఎవరు లేరు, నేను అనేటువంటిది కూడా లేదు. ఈ దేహేంద్రియ మనోబుద్ధులన్నీ నేను 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 అనుకున్నాడు అంతకుముందు, ఇప్పుడు అవి నేను కాదు, అవి నాకంటే వేరు, నేను ఆత్మని అనేటువంటి స్థితిలోకి వచ్చాడు. అది అలా ఉంటాడు. అలా ఉన్నటువంటి వాడు ఇప్పుడు శరీరాన్ని ఎట్లా చూస్తాడు? నీడలాగా చూస్తాడు. అదేమిటండి నీడలాగా చూస్తాడంటే? ఊరికినే చూడటం కాదు, మనం మన నీడకి ఏం విలువ ఇస్తాం? అబ్బా ఎంత బాగుందండి మన నీడ, ఎంత అందంగా ఉందండి, ఎంత పొడవుగా ఉందండి అని ఏమైనా చూస్తావా? ఆ వెనక దీపానికి కాస్త దూరంగా ఉంటే బాగా పొడవుగా ఉంటుంది, దీపానికి బాగా దగ్గర ఉంటే మరీ పొట్టిగా ఉంటుంది. కనుక దానికి ఏమీ ప్రాధాన్యత లేదు. ఆ నీడ మీద ఓ సైకిల్ కానీ మోటార్ సైకిల్ కానీ కారు కానీ లారీ కానీ పోతుంది అనుకోండి, వామో నా మీద లారీ పోతుందని అంటారా? ఆహా నీడ మీద పోతుంది, దాని మీద కుక్కో నక్కో పోతుంది అనుకోండి, మనకి ఏమైనా బాధ? ఏమి లేదు. మన నీడ పక్కన మురుగు కాలువలో పడ్డది అనుకోండి, మన తలకాయ, ఆహా మనకేం బాధ లేదు, మన తలకాయ బాగానే ఉంది. కాబట్టి ఇవన్నీ మన నీడను గురించి మనం ఏమనుకుంటామో, దేహాన్ని గురించి జీవన్ముక్తుడు అలాగనే అనుకుంటాడు. ఓ ఈ దేహం ఏముంది నాకు నీడ, దాన్ని ఎవరైనా కొడితే నాకే, తిడితే నాకే, ఆ దేహం ఎవరైనా కొడితే నాకే, కొట్టకపోతే నాకే, అసలు దాంతో నాకేం సంబంధం, ఆ దేహం ఉంటే నాకే, ఊడితే నాకే. కాబట్టి దేహం మీద ఏ రకమైనటువంటి భావన లేకుండా ఉన్నటువంటి వాడు, అది నేనే అనేటువంటి భావన ఉండదు. ఆ నీడ కూడా ఎవరిది, నాది అని అంటాం కానీ ఆ నీడ నేనే అనను, ఆ నీడ నాది అంటాం. అంతే, అలాగనే ఆయన కూడా ఈ దేహం నాది అన్నా అది అంతకు ముందు నుంచి నాకు సంబంధించింది అని మాత్రమే. కనుక మనం కూర్చుంటే ఆ నీడ కూర్చుంటుంది, మనం నిలబడితే ఆ నీడ నిలబడింది, మనం కదిలి ఎక్కడికన్నా పోతుంటే అది కూడా మనతో పాటు వచ్చింది. అంతే దాని పని. దాంతో మనం ఏమైనా సంబంధం పెట్టుకుంటా, ఆహా నీడ అని షేక్ హ్యాండ్ ఇచ్చి, ఆహా నువ్వు చాలా బ్రహ్మాండంగా ఉన్నావు, నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది అని ఏమైనా దాన్ని పొగుడుతావా? ఏమిది. కాబట్టి ఈ ప్రకారంగా దేహానికి ఏదన్నా అయితే మనం చెలిస్తాం, కానీ నీడకి ఏదన్నా అయితే మనం ఏమాత్రం కూడా చెలించం. అదేవిధంగా ఆయన కూడా, ఆయనకి ఏమైనా అయితే చెలించాలి, కానీ దేహానికి ఏదైతే చెలించడు. కాబట్టి దేహానికి ఏమైనా ఆయనకేమి సంబంధం లేదు, ఎందుకంటే మనం నీడకి ఏదైనా అయితే మనకు సంబంధం లేదు కాబట్టి. సరే, మనకి ఏదైనా దేహానికి అయితే మనకి బాధ, మరి ఆయనకి ఆత్మకి అయితే బాధపడాలా? కానీ ఆత్మకి ఏమవుద్ది? ఏమీ కాదు. దేహానికి అయితే ఏమన్నా అవుద్ది, జబ్బు చేస్తుంది, గాయాలు అవుతాయి, ఇంకా రకరకాలైనటువంటి ఏమైనా జరుగుతాయి, అలాగే మనస్సుకి బాధలు కలుగుతాయి, అలాగే బుద్ధిలో అజ్ఞానం ఉంటుంది, ఇట్లా ఎన్నో రకాలు ఉన్నాయి. కానీ ఆయన, ఆయన ఆత్మ కాబట్టి ఆత్మ ఎప్పుడు ఒక్కటిగానే ఉంటుంది కాబట్టి ఆత్మలో ఏ రకమైనటువంటి మార్పులు కానీ ఏ రకమైనటువంటి ఇబ్బందులు కానీ ఏమి ఉండవు. కాబట్టి ఆత్మ ఏమి ఇరిగేది కాదు, కరిగేది కాదు, తరిగేది కాదు, కాబట్టి ఎప్పుడు ఒక్కటిగానే ఉంటుంది. కాబట్టి ఆయన ఏమి చలించే పని లేదు, ఓరికే ఉంటాడు. అంటే బండరాయిలాగా ఉంటాడండి, బండరాయిని తీసుకొచ్చి అటు నిలబెట్టామనుకో, అది అక్కడే ఉంటుంది. అట్టే ఉంటాడంటే అతడి భావన మాత్రం అంతే, అతడికి ఏ చలనం లేదు. బండరాయిలాగా ఉండకపోయినా ఆయన దేహంతో ఉన్నాడు కాబట్టి ఆ దేహం ఎట్లున్నా ఆయన మాత్రం ఏ రకంగా ఉండు, అంటే ఆ ఆత్మ ఒక్కటిగానే కేవలంగానే ఉంటుందన్నమాట. ఇలా జీవన్ముక్తుడు ఎప్పుడు కూడా కేవలంగా ఉన్నా అహంకార మమకారాల సంగతి ఏమిటంటే అయ్యి ఉండవు. అహంకారం అంటే నేను, మమకారం అంటే నాది. ఏమండి ఇల్లు ఎవరు కట్టించారండి? నేనేనండి. ఇంకా ఎన్ని ఇళ్ళు ఉన్నాయండి? ఓ అదిగో అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఆ ఊళ్ళో హైదరాబాద్లో ఉంది, ఇక్కడ చాలా ఉన్నాయండి, అన్ని నేనే కట్టించా. భలే కష్టపడి కట్టించానండి, బాగా సంపాదించాను, బాగా కట్టించాను, నేనే అక్కడ నేను వస్తాడు ముందుకి. ఇది ఎవరిదండి? నాది, నా ఇల్లు, నా పొలం అండి, నా స్థలం అండి. ఆమెనండి నా భార్య, అదిగో అతడేనండి నా భర్త అని నేను నాది అనే వాటితో బాగా బిగుసుకుపోయి ఉన్నాం మనం. ఈయన వదిలిపెట్టేశాడు, నేను నాది అనే మాట లేదు. నేను అంటే ఈ దేహం కాదు కదా ఆయన, మనమేమో ఈ దేహం కాబట్టి నేనన్నాం, ఆయన ఆత్మ కాబట్టి నేను వేరు. నాది, నాది అనేటువంటిది నాకేమి లేదు, ఎందుకంటే నేను ఒక్కడనే ఉన్నా, ఉన్నదంతా నేను ఒక్కటే. ఈ జగత్తు మొత్తం నేనే ఆవరించున్నా, ఈ జగత్తు కావాలా నేనున్నా, ఈ జగత్తు ఏమో నిజం కాదు, నేను మాత్రమే సత్యం, కనుక ఉన్నదంతా నేనే అనేటువంటి భావనలో ఉండేటువంటి వాడు. కాబట్టి ఈ దేహం నన్ను ఛాయలాగా, నీడలాగా అనుసరిస్తూ ఉన్నది. దానిని తనకన్నా వేరుగా చూస్తాడు, దేహాన్ని తనకంటే వేరు అని భావిస్తాడు. ఆ దేహంతో తనకేమీ సంబంధం లేనట్టుగా ఉంటాడు. తాను మాత్రం ఆత్మగా, బ్రహ్మముగా, పరమాత్మగా, సర్వవ్యాపక చైతన్యంగా, తాను పరిమితమైనటువంటి దేహాన్ని కాదు అపరిమితమైనటువంటి పరమాత్మ తత్వాన్ని అని అలా ఉంటాడు. అంతటా సర్వత్రా వ్యాపించినట్లుగా ఉంటాడు. మనమేమో కష్టపడి అనుకోవాలా, నేను అంతటా ఉన్నానండి అని మనం అనుకుంటాం. కానీ మరి అంతటా ఉన్నాను అంటే అప్పుడు మళ్ళీ ఎవరు, నేను అంతటా కనుకుంటే వాళ్ళు అనుమానం వచ్చింది. నేను అంతటా కనుకుంటే ఇదేందండి ఇక్కడే ఉన్నాను, దేహం అక్కడ ఉంది కానీ ఆ చైతన్యం అంతటా ఉంది. కాబట్టి నువ్వు చైతన్యంగా నిన్ను నువ్వు భావించుకున్నప్పుడు అప్పుడు నువ్వు అంతటా ఉంటావు. ఆయన భావించుకున్నాడు కాబట్టి అంతటా ఉంటాడు, మనం భావించుకోలేదు కాబట్టి పరిమితంగా ఉంటాం. కనుక ఈ ప్రకారంగా నిర్లిప్తంగా, శాంతంగా, ఎటువంటి ఆలోచన లేకుండా, ఎటువంటి అలజడు లేకుండా అలా ఉంటాడు జీవన్ముక్తుడు. అటువంటి వాడినే జీవన్ముక్తుడు అంటాడు అంటాడు అని మనం తెలుసుకున్నాం. ఇంకా జీవన్ముక్తుడి యొక్క లక్షణాలు చెప్తూ ఓ పెద్ద బ్రహ్మాండమైనటువంటి మాట అవుతుంది. పాత జ్ఞాపకాలని తలుచుకోకుండా ఉండటం. మనం గతంలో మన ఎవరైనా గదిలించారనుకోండి, ఏమండి నేను 1953లో అట్లా చేశానండి అని ఆ వెనకటి వ్యవహారం వస్తుంది. ఇప్పటి వాళ్ళు ఎందుకు పనికి వస్తారండి, నేను 20 మందిని పోషించానండి ఒక్కడిని ఎప్పుడో వెనక. ఇలా ఈ గొప్పలు ఏమన్నా కనుక ఉంటే వాటిని మళ్ళీ 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 గుర్తు చేసుకోవటం, నలుగురి ధర చెప్పుకోవటం, తన గొప్పతనాన్ని ప్రదర్శించుకోవటం ఇలా చేస్తాం. కొన్ని తప్పులు కనుక ఉన్నాయనుకోండి, అవి ఎప్పుడో పడుకొని ఉన్నప్పుడో కూర్చున్నప్పుడో గుర్తుకొస్తాయి, అవి ఎవరితో చెప్పకూడదు. అందుకని అది అవన్నీ మనసులో తలుచుకుంటా ఉంటాడు. ఇక భవిష్యత్తును గురించి భయాలు, రేపు ఎట్టవద్దో, ఏమవుద్దో, నన్ను పిల్లలు చూస్తారో చూడరో, నాకు సరిగ్గా తిండి పెడతారో పెట్టరో, గౌరవంగా ఉంచుతారో ఉంచరో అని ఇవన్నీ భయాలు వస్తాయి. కాబట్టి జీవన్ముక్తుడైనటువంటి వాడికి గతకాలపు జ్ఞాపకాలు కానీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి భయాలు కానీ రెండు ఉండవు. వర్తమానానికి సంబంధించినటువంటి ఆలోచనలు కూడా ఉండవు. ప్రారంభానికి అప్పచెప్పి ఎలా జరుగుద్దో అలా జరుగుతుంది, నేను మాత్రం పరమాత్మని, ఈ దేహానికి ఎట్లా ఉండాలంటే అట్లా జరిగింది అనుకుంటాడు. ఈ విషయాలే మనకి రాబోయేటువంటి శ్లోకంలో 433 శ్లోకంలో రాబోతున్నాయి. దాన్ని మనం రేపు చెప్పుకుందాం.